उद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तभकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् गङ्गातरङ्गरमणीयजटाकलापं गौरीनिरन्तरविभूषितवामभागम् नारायणप्रियमनङ्गमदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथं भज विश्वनाथं గట్టిగా చెప్పండి నమః పార్వతీపతయే హర హర. ప్రపంచంలో దేన్నైనా జయించగలం కానీ భవిష్యత్తును నిర్ణయించబోయే ఒక కర్మ ఉన్నది, దానికి ప్రారంభము అని పేరు. అనుభవించి తీరాలన్నమాట. ఈ క్షణంలో ఈ కర్మని ఎవడైనా తప్పించుకోలేడు, ఈ ఫలితం అనుభవించి తీరవలసిందే అనుకున్నటువంటి కర్మని ప్రారంధం అంటారు. ప్రారంధం అంటే అనుభవించి తీరవలసిన కర్మ. ఒక్కసారి శరీరంలోకి వెళ్ళిపోయిన ఆహారం నువ్వెంత ప్రయత్నించినా బయటికి రావడం కష్టం. శరీరములోకి వెళ్ళిన ఆహారమును కూడా వాంతి ద్వారా కానీ ఇంకేదన్నా మలాదుల ద్వారా కానీ బయటికి పంపించవచ్చునట. కానీ అనుభవించవలసిన కర్మని మాత్రం అంత తేలికగా ఎవరూ తప్పించలేరు. కాకపోతే అనుభవించి తీరవలసిన కర్మని భగవంతుని స్మరణ చేస్తే, గట్టిగా పట్టుకుంటే, పరమేశ్వరుణ్ణి గట్టిగా పట్టుకుంటే తీవ్రంగా అనుభవించవలసిన కర్మ కొంచెం తక్కువగా అనుభవిస్తాం. అనగా ఏమిటి? ఒక్కొక్కడికి ప్రారంభ కర్మ ప్రకారంగా ఈరోజు తల తెగి చచ్చిపోవాలని ఉంది, వాడు పరమేశ్వరుణ్ణి పూజించాడు, అప్పుడు ఏమవుతుందిట, తల తెగిపోవలసిన చోట ఏ వేలో తెగిపోయి గండంలోంచి బయటపడతాడు. యాక్సిడెంట్లో ప్రాణం పోవలసిన చోట ప్రాణం పోకుండా చిన్న దెబ్బ తగిలి బయటపడిపోతాడు. ఎన్నో ఉదాహరణలు ఈ సృష్టిలో ఎంతోమందికి ఉన్నాయి, మా జీవితంలో ఉన్నాయి, మీలాంటి వాళ్ళ జీవితాల్లోనూ ఉన్నాయి. అటువంటి కర్మలను, ప్రబలమైన కర్మను కూడా కొంతవరకే అనుభవింపజేసి మిగతా భాగం ఇబ్బంది లేకుండా చేసేవాడు అవ్యాజ కరుణామూర్తి పరమాత్మ. అటువంటి పరమాత్మ కటాక్షంతో తపస్సు చేసి శక్తి పొంది నారదుడు ఇదంతా నా శక్తి అనుకున్నాడు. అప్పటికీ శివుడి దగ్గరికి వెళ్ళి నేను తపస్సు చేశాను, ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాను, మన్మధుణ్ణి జయించాను అంటే శివుడు చిరునవ్వు నవ్వి నాతో చెబితే చెప్పావు కానీ విష్ణువుకి చెప్పగానే ఓ హెచ్చరిక చేశాడు. అయినా పట్టించుకోకుండా ఇప్పుడు బ్రహ్మ దగ్గరకు వచ్చాడు. నాన్నగారు మీకు ఒక విషయం తెలుసా అని అడిగాడు. ఏమిటి ఆయన అన్నట్టు ఆయన, ఆయనకి అన్నీ తెలుసు, తెలియక కాదు, వీడు ఏమంటాడో చూద్దాం, వీడి అహంకారం ఎంతవరకు వస్తుందో చూద్దామని. ఏం జరిగింది, ఏ విషయం నువ్వు నాకు చెప్పాలనుకుంటున్నావు అనగా, నేను కఠోర తపస్సు చేసి ఇంద్రియ నిగ్రహంతో మన్మధుణ్ణి జయించి సకల శక్తులు పొందాను, తపస్సు చేయటంలో నన్ను మించిన వాడు లేరు, నువ్వు కూడా ఒకప్పుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోయి కూతురు వెంటపడ్డావు, ఆ విషయం మర్చిపోయావేమో, అంటే నీకంటే నేనే గొప్పవాడు అన్నాడు. అప్పుడు బ్రహ్మ నవ్వుకొని, నాన్నగారు, బుడ్డి నాన్నగారు, నువ్వు నా కొడుకు కాబట్టి నీకు ఒక విషయం చెబుతున్నాను, నువ్వు నిజంగా సందేహం లేకుండా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివే, కానీ ఒకటికి రెండు సార్లు ఇంద్రియ నిగ్రహంలో నన్ను మించిన వాడు లేడు, నేను మహాత్ముణ్ణి, తపస్సు చేశాను అని శివుడి దగ్గర నా దగ్గర చెప్పినట్టుగా మా నాన్నగారు విష్ణువు దగ్గర చెప్పకు. చెప్పావో ఇక ఆ తర్వాత నీ సంగతి ఆ పరమాత్మకే తెలియాలి. ఇదంతా శివేచ్ఛ, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉన్నది. అందుకే ఆయన తపస్సు చేసిన చోట నువ్వు తపస్సు చేయగలిగావు. అది మర్చిపోయి ఇదంతా నా అనుగ్రహం, నా గొప్పతనం అనుకోవద్దు అని ఒకటికి రెండుసార్లు చెప్పాట. ఎన్ని చెప్పనివ్వండి, నేను చెప్పాను కదా, ఒక్కొక్కప్పుడు కర్మ బలముగా ఉన్నప్పుడు దేవుడు వచ్చి చెప్పిన వినట. కొంతమంది ఆ దేవుడు దిగొచ్చినా నేను విన్నంటాడు. దేవుడు వీడి కోసం దిగొస్తాడా? ఇంతటి మనిషి కోసం పాపం. ఇదొక అజ్ఞానం, కాలప్రభావం వల్ల ఎవరు చెప్పినా వినని మూర్ఖులు కొందరు ఉంటారు. అలా వినక ఎంతోమంది నశించారు. దుర్యోధనుడు నశించాడు, రావణుడు నశించాడు. కానీ వాళ్ళంటే పాపాత్ములు, మొదటి నుంచి ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు. కానీ నారదుడు అలా కాదే, అసలు వ్యాసుడికి కూడా గురువు, ఆయనకి కూడా తాత్కాలికంగా అహంకారం చెందాడు. ఇక్కడి నుంచి బయలుదేరి ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో మహేంద్రుడు మంచి కొలువులో ఉండగా వెళ్ళి ఇంద్ర అని ఆశీర్వదించగానే నారదుడిని చూసి ఆనందంతో ఇంద్రుడు తన పక్కనే కూర్చోబెట్టుకుని, మహర్షి, మీ గురించి విన్నాను. మీ తపస్సు పాడు చేయడం కోసం నేనే మన్మధుణ్ణి పంపాను. ఇదంతా చేసింది ఆయనేగా మరి. అందుకని నీ తపస్సుని భగ్నం చేయడం కోసం మన్మధుణ్ణి పంపిన వాణ్ణి, వసంతుణ్ణి పంపిన వాణ్ణి, అప్సరసల్ని పంపిన వాణ్ణి నేనే. అయినాను వాళ్ళందరినీ పట్టించుకోకుండా నీ నిగ్రహంతో నువ్వు తపస్సు చేసి నిన్ను మించిన వాడు లేడు అనిపించుకున్నావు. అబ్బాబ్బా, మీరెన్నో పర్యాయాలు తపస్సు చేసి నిష్ఠని చాటారు, దానితో పాటుగా దేవతల్ని రక్షించావు. నీ తపశ్శక్తితో లోకాలన్నింటినీ రక్షించిన మహానుభావుడివి, చాలా సంతోషం అన్నట. అప్పటికి నారదుడి గర్వం కొంచెం పరాకాష్ఠ గడిపోయింది. నిజమాయ్, ఒకటా రెండా, ఎప్పటికప్పుడు మీ దేవతల్ని రక్షించేది నేనే, రాక్షసులు మీ మీద పడినప్పుడల్లా బాబోయే నువ్వు పరిగెడుతూ ఉంటే ఆ రాక్షస సంహారం కోసం ఒక నాటకం ఆడి విష్ణువుని ఉసిగొల్పి విష్ణువుకి శక్తినిచ్చి రాక్షస సంహారం చేయించింది నేనే. నేను లేకపోతే రాక్షసులకు అహంకారం వచ్చేదా? విష్ణువు వెళ్ళి వాళ్ళని చంపేవాడా? అసలు విష్ణువుకి శక్తి ఇచ్చేది నేనే అన్నట్టు. పైగా రాక్షస సంహారానికి తగిన శక్తిని నేనే ప్రసాదిస్తూ ఉంటాను. ఇవన్నీ ఒక పక్కన పెడితే, ఇంత పనులు చేసినా, ఇన్ని ఘనకార్యాలు చేసినా, దుష్ట శిక్షణ చేసినా, మాట వరుసకైనా అహంకారం ఎప్పుడన్నా పొందానా నేను? అబ్బే, గర్వం లేనివాడు నేను ఒక్కడిని అన్నట్ట. అవును నారద మహర్షి, గర్వం లేనివాళ్ళు మీరే అన్నాడు పాపం ఇంద్రుడేమనలేక. ఇప్పుడు ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాడు. నారతోత యయౌ శీఘ్రం విష్ణులోకం వినష్టధీ. అజ్ఞానం వల్ల అహంకారం అంతకంతకీ పెరిగిపోతూ ఉండగా వైకుంఠమునకు బయలుదేరాడు. సరిగ్గా ఆ సమయానికి విష్ణువు చూశాడు ఏంటి, ఈ నారదుడిని ఇంకొంచెం గెల్లాలనుకున్నాడు ఆయన. అబ్బో, నారద మహర్షి వస్తున్నాడు అని లక్ష్మీదేవితో పాటు టక్కు లేచి శేషకల్పం నుంచి ఎదురుగుండా వెళ్ళి నమస్కరించి, మీ అంతటి మహర్షులు వస్తూ ఉంటే పానుపు మీద కూర్చుని దర్శనం ఇవ్వవచ్చునా? మహాత్ములు వచ్చినప్పుడు లేచి నిలబడాలి, నమస్కరించాలి, లేకపోతే మహాపాపం అన్నట్ట. ఇక చూడండి, నారదుడికి వెర్రెక్కిపోయింది. విష్ణువు ఎదురుగుండా వచ్చాడు కదా, మరి లేచొచ్చి నమస్కరించాడాయి, పైగా నారద మహర్షులు వారు అన్నాడాయే. అందుకని ఇక ఆయన తిరుగులేక, దీవిస్తున్నాను విష్ణు అన్నట్ట. దీవించేశాను నిన్న అన్నాడు. ఏ విష్ణుమూర్తిని, శభాష్, దీవించాను అనగానే రండి 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 అని తన పక్కనే ఆసనం మీద కూర్చోబెట్టి నమశివాయ అనుకుని ఒకసారి మీ పాదసేవ చేయనిస్తారా అని అడిగాడు. అబ్బా, విష్ణుమూర్తికి ఎంత జ్ఞానోదయమయ్యిందో, నా పాదసేవ చేసుకుంటానన్నాడు. చేసుకో అని వెంటనే రెండు కాళ్ళు ఎత్తాడు ఆయన. విష్ణు బంగారం పళ్ళెం తెచ్చి అందులో ఆయన కాళ్ళు పెట్టించి లక్ష్మీదేవి నీళ్లు పోస్తూ ఉండగా ఆ నీళ్లతో ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన నెత్తి మీద చల్లుకున్నాడు. అక్కడ వైకుంఠంలో చల్లుకున్న నీళ్లు వచ్చి ఇక్కడ పడ్డాయి. మొత్తం ముంచెత్తే అనమాట. ఆ తర్వాత తన పక్కనే కూర్చోబెట్టుకుని, మహర్షి, ఈరోజు నేను ధన్యాత్ముడయ్యాను అన్నాడు ఆయన. అందుకే విష్ణువుకి బ్రహ్మణ్య దేవుడు అని పేరు. ఆ మహాత్ముడికి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు గనక, నిజంగా తపస్సు చేసిన వాడిని గౌరవిస్తాడు గనక, ఆ గౌరవించినప్పుడు అహంకరిస్తే నెత్తి మీద మొట్టిగా కొడతాడు గనక బ్రహ్మణ్యదేవుడు అన్నాడు. ఆయన చూశారా, రుక్మిణీదేవి యొక్క కుల పురోహితుడు అగ్నిజ్యోతరుడు వస్తే కాళ్ళు కడిగాడు, కానీ అగ్నిజ్యోతరుడు ఏమాత్రం అహంకరించలేదు, దాంతో తరించాడు. ప్రస్తుతం ఇప్పుడు నారదుని కర్మయోగం ఇలా ఉన్నది, తద్వారా మనకు కూడా ఏదో సందేశం ఇస్తున్నాడు పరమాత్మ. అందుకే నారదుడి యొక్క గర్వాన్ని ఇంకొంచెం పెంచేలాగా తన పక్కనే కూర్చోబెట్టుకుని, ఎక్కడి నుంచి వచ్చావు వత్స, నీ ముఖంలో ఏదో తెలియని ఆనందం కనబడుతున్నది, నీవు సామాన్యుడివా, నిరంతరం హరినామస్మరణ చేస్తావు, సమస్త లోకాలు తిరుగుతావు, నీవు చూడని స్థలం లేదు, నీవు దర్శించని దేవుడు లేడు, నువ్వు స్నానం చెయ్యని నది లేదు, అన్ని తీర్థయాత్రలు చేసి వచ్చిన నీ పాదస్పర్శ వల్ల మా వైకుంఠం తీర్థస్థలం అయ్యింది. ఇంతెందుకు? ధన్యస్థం మునిశార్థోల తీర్థోహంతుత వాగమాత్. అసలు ఇలాంటి మాటలు ఎవరిని మాట్లాడగలరా? దీని అర్థం తెలుసుగా, తవ ఆగమాత్ అంటే నీ రాక వల్ల అహం నేను తీర్థ పవిత్రుడయ్యాను, నీ రాకతో నేను పవిత్రుడయ్యాను. తీర్థోహం అంటే నేనే తీర్థస్థలం అయ్యాను. పరమాత్ముడే అసలు తీర్థం అంటే. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, నారద నీ రాక వల్ల నేను కూడా పవిత్రుడయ్యాను, నువ్వు రాకపోతే ఎలా ఉండేవాడు, నీ రాకతో నీ దర్శనంతో నీ పాదస్పర్శతో నేను పరమ పవిత్రుడైపోయాను అన్నాడు. కొంచెం జ్ఞానం కలిగిన వాడైతే వెంటనే అంటాడు, ఈయన అహంకారం దిగుంటే ఎంత మాట అన్నావు పరమాత్మ, నా రాకతో నువ్వు పవిత్రుడు అవడం ఏమిటి, అపవిత్రుని పవిత్రుని చేసేవాడు నువ్వు. రోజు ఒక మంత్రం ఉంది తెలుసుకోవి కదా, అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సహ బాహ్య అభ్యంతర శుచి. యహ ఎవడు పుండరీకాక్షం శ్రీమన్నారాయణుణ్ణి స్మరేత్ స్మరిస్తాడో అటువంటి వాడు అపవిత్రుడైనా పవిత్రుడవుతాడు. ఎక్కడ ఎలా ఉన్నా, దరిద్రపు స్థలంలో, నీచ స్థలంలో ఉన్నా, తీర్థస్థలంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, దేవాలయంలో ఉన్నా, వాడు ఎటువంటి ఆలోచన చేస్తున్నా అపవిత్రుడు కూడా పవిత్రుడవుతాడట. ఎప్పుడు? పుండరీకాక్ష పుండరీకాక్ష గట్టిగా పుండరీకాక్ష పుండరీకాక్ష అని స్మరించేవాడు ఏ స్థితిలో ఉన్నా సరే తక్షణం తరిస్తాడు. పుండరీకాక్షుని స్మరిస్తే వాడు ఏం తిన్నా పవిత్రుడవుతాడు. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో ఏ అవస్థలోకి వెళ్ళినా, ఏం తిన్నా, ఏం తాగినా పుండరీకాక్ష అన్నాడు కదా, అటువంటి వాడు బాహ్య బయట శరీరము పవిత్రమవుతుంది, అభ్యంతర శుచి వాడి మనస్సు కూడా పవిత్రమవుతుంది. లోపల బయట రెండింటినీ పవిత్రం చేసేది హరినామస్మరణ. సర్వాన్ని పవిత్రం చేసే హరి యొక్క నామమే గొప్పదైతే ఆ హరి దగ్గరకు వచ్చిన హరి నీ వల్ల నేను పవిత్రుడయ్యానంటే అవును సుమా నేను అంత గొప్పవాడిని, నేను లేకపోతే వైకుంఠం ఏమైపోయేదో, ఎన్ని లోకాలను పవిత్రం చేస్తున్నానో, అందుకే దేశాలన్నీ తిరుగుతూ ఉంటాను, దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తున్నాను అన్నట్టు పాపం. మళ్ళీ ఆయన, సరేలే నీ దేశాలు నీ సందేశాలు తిరగడానికి పక్కన పెడదాం, ఇప్పుడు ఏం పని మీద వచ్చావో, ఏదో ఘనకార్యం చేసి ఉంటావు, ఏ ఘనకార్యం లేకుండా నువ్వు ఇక్కడికి రావని నా నమ్మకం అన్నాడు ఆయన. నారాయణ వాసుదేవ, నీ గురించి అందరూ సర్వాంతర్యామి అంటారు, అంటే నీవు లేని ప్రదేశం లేదు అని దాని అంతరార్థం. అన్నీ తెలుసుండి కూడా ఏం ఘనకార్యం చేసావు అని నన్ను అడుగుతున్నావు, ఇంతకీ నువ్వు నిజంగా సర్వాంతర్యామివా లేక వైకుంఠవాసివి మాత్రమేనా అన్నాడు ఆయన. సంభాషణలో అంతకంతకీ గర్వం ఎలా పరాకష్టపడుతోందో తెలుసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు విష్ణువు వెంటనే ఈ మాట అనగానే, నువ్వు నిజంగా సర్వాంతర్యామిగా కాదా, సర్వాంతర్యామి అయితే నేను ఎందుకు వచ్చానో ఏం చేశానో తెలియాలి, కాకపోతే నీకు తెలియదు అంతే కదా అని అనగానే, దేవదేవ మహాదేవ ప్రసీద పరమేశ్వర ధన్యస్త్వం శివ ధన్యాతే మాయా సర్వ విమోహిని. దేవదేవ మహాదేవ పరమేశ్వర ప్రసన్నుడవుక, నీ మాయ ఎంత గొప్పది. ఈ నారదుడు ఒకప్పుడు వినయం తప్ప మరొకటి లేకుండా తిరిగినటువంటి వాడు మహాత్ముడు, నిరంతర హరినామస్మరణ పరాయణుడు, మాయని జయించాలనుకున్నవాడు, ఇప్పుడు నీ మాయలో పడిపోయాడు, నా దగ్గరకు వచ్చి నన్ను కూడా పవిత్రం చేస్తానంటున్నాడు, ఎంత విచిత్రం ఇతని యొక్క బుద్ధి అనుకుని ఆ తర్వాత, నాయన నేను ఈ మధ్యన ఎందుకో కానీ కొంత నా మహామహిమని కోల్పోయినట్టున్నాను, అందుకే నువ్వు రాగానే ఎందుకు వచ్చావో కనిపెట్టలేకపోయాను. పోన్లే, నేను మహిమని కోల్పోయినా నీవు ఎందుకు వచ్చావో ఏం చేసావో తెలుసుకోలేకపోయినా నాకు పెద్ద నష్టం లేదు, కానీ నీలాంటి ఉత్తములు నాలాంటి వాళ్ళకి కనువిప్పు కలగడానికి వాళ్ళ ఘనకార్యం వాళ్లే చెప్పుకుంటే మంచిది. ఏది, నీ ఆత్మోన్నతి గురించి నువ్వు చెప్పుకో, ఆత్మస్థుతి చేసుకో అన్నాడు. అలా అడిగే బాగుంది అని కొంచెం నారదుల వారు పెద్ద పెద్ద దుబ్బు మేసాలు మెలివేసి గడ్డం సవరించుకొని, నారదులకు కూడా గడ్డాలు ఉంటాయండో, జటాజటాలు ఉంటాయి, కాకపోతే సినిమా వాళ్ళకి గడ్డం పెడితే బాగుండదని నారదుడికి నున్నగా షేవింగ్ పెడతారు, సినిమా వాళ్ళు అలా పెడతారు. ఇప్పుడు మనం కూడా సినిమాలకు అలవాటు పడిపోవడం వల్ల ఒకవేళ పొరపాటున నారదుడు, ఒరిజినల్ నారదుడు కనపడితే గుర్తుపట్టలేము, కాంతారావును చూస్తే గుర్తుపడతాం కానీ మన చూస్తే మనం గుర్తుపట్టలేమునా. కాబట్టి ఏం చేయాలన్నమాట, సాధ్యమైనంత వరకు కూడా పురాణాల్లో చెప్పినటువంటి ప్రామాణికమైనటువంటి పురుషుల యొక్క లక్షణాలు అందులో వర్ణనను బట్టి తెలుసుకోవాలి. విష్ణుమూర్తి కంటే మీసం లేకుండా చూపిస్తారా, కానీ పురాణాల్లో ఆఖరికి వైఖానస ఆగమంలో కూడా విష్ణువు యొక్క మీసములు ఆకుపచ్చగా ఉంటాయని చెప్పారు, పచ్చని మీసములు కలిగిన వాడని రాశారు. రామాయణంలో రాముడికి మీసములను కత్తిరించాడు, వచ్చి నిపుణాహ స్మశ్రు వర్ధకాహ, మీసాలు కత్తిరించేవాడు చక్కగా కత్తిరించారని ఉంటుంది. కానీ మన వాళ్ళు ఎవరన్నా రాముడికి మీసం పెడతారా, కృష్ణుడికి మీసం పెడతారా, విష్ణువుకి మీసం పెడతారా, నారదులకి గడ్డం పెడతారా, వీళ్ళకి అడ్డం అయిపోయింది అది ఏదో. అందువల్ల పక్కన పెట్టేస్తే నారదులు ఒక్కసారి గడ్డాలు మీసాలు సవరించుకొని, ఇప్పుడు చెబుతున్నాను విను, మీరెవరూ చెయ్యలేని ఘనకార్యం చేశాను, భూలోకంలో హిమాలయ పర్వత ప్రాంగణంలో నీ దగ్గరకు వచ్చి నీ అనుమతి తీసుకుని తపస్సు చేయడానికి వెళ్ళాను కదా, అది నీకు తెలుసు, నువ్వే పంపావు నన్ను అక్కడికి వెళ్ళి తపస్సు 1000 ఏళ్ళు పైబడి చేశాను, ఈ 1000 ఏళ్ల కాలంలో ఏ వస్తువు నన్ను కదిలించలేకపోయింది, నా మహాతపస్సు చాలా గొప్పది, మన్మధుడి గర్వం సర్వం కర్వం చేశాను, అప్సరసల నృత్యములు నన్నేమీ చేయలేకపోయాయి, ఎవరూ నా జోలికి రాలేకపోయారు, నాలాంటి నిగ్రహం కలిగిన వాడికి మాత్రమే తపస్సు చేసే అధికారం ఉంటుంది, కానీ ఎవడికి పడితే వాడికి తపస్సు చేసే అధికారం లేదన్నాడు. నిజం నిజం అని శ్రీ మహావిష్ణువు ఆయనకు వంత పాడుతూ, నీ తపస్సు చాలా గొప్పది, నా చెవుల దాకా వచ్చింది, ధన్యస్త్వం మునిశార్దూల తపోనిధిరుధారధీ భక్తిత్రికం నయస్యాస్తి కామమోహాదయో మునే. మహర్షి, నువ్వు నిజంగా గొప్పవాడివి, తపోనిధివి, నీవు చేసిన తపస్సు మానవ మాత్రుడు చేయలేడు, భక్తి జ్ఞానం వైరాగ్యం ఈ మూడు లేనివాడు తపస్సుకు అడుగు పెట్టినా ఆ తపస్సుని పూర్తి చేయలేడు. కొన్ని పనులు మొదలు పెడతారు కొంతమంది, మధ్యలో విడిచిపెట్టేస్తారు, కొందరు అసలు ఆరంభించరు, కానీ మహాత్ములు పని మొదలు పెడితే ప్రాణం పోయినా వెనక్కి తిరిగిరారు, వాళ్ళని ఉత్తములు అంటారు. నీవు ఆ ఉత్తముల కోవకి చెందినవాడివి, లేకపోతే తపస్సు ఆరంభించి ఇంద్రియ నిగ్రహంతో ఎంతమంది పూర్తి చేయగలరు. సృష్టి యొక్క రహస్యమేది, మరియు మనుషులు ఎప్పుడు కూడా అధములు మధ్యములు ఉత్తములు అని మూడు రకాలుగా విభజింపబడ్డారు. అందులో అధములు ఎటువంటి వాళ్ళు అంటే, అసలు ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, నీచ మానవులు అసలు పనే మొదలు పెట్టరు, అన్నిటికీ భయమే వాడికి, ఒరే గుళ్ళోకి వెడదామా, ఏమో బాబోయ్ ఎందుకు వచ్చిందిరా బాబు, గుళ్ళోకి వెళ్ళే లోపు మనం వర్షంలో మునిగి చచ్చిపోతామేమో, వద్దురోయ్ అంటాడు. అన్నం తిందామా, అన్నం తింటే గుండెపోటు చచ్చిపోతామేమోరోయ్ అంటాడు. పోనీ ఏదన్నా చదువుదామా, చదివితే మనం ఎక్కడ ప్యాస్ అవుతామా అంటాడు. ఇంక ఏ పని చేయడు వాడు, వాడు బతుకు అంతే. నీచ మానవులు అధములు అన్నిటికీ భయపడి ఏ పని చెయ్యరు. ఇంకా మధ్యములు ఉంటారు, అన్నిటికీ సయ్యని బయలుదేరతారు, కొంత పని అయ్యాక మానేస్తారు, కన్స్ట్రక్షన్ మొదలెడతాడు ఇల్లు, సగంలో ఆపేస్తాడు, పురాణం వినడానికి బయలుదేరతాడు, మధ్యలో ఆటో వెనక్కి తిప్పికి వెళ్ళిపోతాడు, అన్నం తిన్న మొదలెడతాడు, సగంలో వదిలేస్తాడు, పురాణం వినడానికి వస్తాడు, సగంలో పారిపోతాడు, కొంతమంది అప్పుడప్పుడు లేచి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరనుకుంటారంటే మధ్యములు, అసలు దాని వాళ్ళు అధములు నేనల్లా, పురాణాల్లో చెప్పారు, వచ్చి మధ్యలో పోయేవాళ్ళు మధ్యములు, ఇక ఉత్తములను ఉంటారు, అటు సూర్యుడు ఇటు పడుతున్నా, తుఫాన్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, అనుకున్న పని ఈ 12 రోజులు ఆపకుండా వచ్చి తీరతారు. వాళ్ళకి విఘ్నాలకు భయపడరు. అలాంటి ఉత్తములు కోవకి చెందినవాడు విని. అందుకే భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ 3 నీలో నింపుకున్నావు. అన్నిటికీ మించి నిష్ట కలిగిన వాడివి. కామం, మోహం మొదలైన వికారములు నిన్నేమీ చేయలేకపోయేవి. నువ్వు నైష్ఠిక బ్రహ్మచారివి. నీ జ్ఞానం, నీ వైరాగ్యం నిజం చెప్పాలంటే సాక్షాత్తు హరిలో కూడా లేవు. టెక్నిక్ చెప్తున్నాడు ఇక్కడ విష్ణువు. హరిలో లేవు. హరి అంటే కోతి అని ఒక అర్థం. హరి అంటే విష్ణువు, హరి అంటే కోతి, హరి అంటే సింహం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నాడు, హరికి నువ్వన్నట్టుగా ఇంత వైరాగ్యం, ఇంత జ్ఞానం, నిష్ట ఉంటాయా? అంటే కొమ్మల మీద తిరిగే కోతులకి చెప్పలత్వం తప్పేముంటుంది, కోతి లాంటి బుద్ధి కలిగిన వాడికి అహంకారం తప్పేముంటుంది అని వ్యంగ్యంగా పలుకుతూ, చాలా గొప్పవాడులే, నీకు కామవికారం ఎలా కలుగుతుందిలే, అందుకే నువ్వు విజయం పొందావు కదా అన్నాడు. అమ్మాయ్యా, నువ్వన్నా నన్ను ఒప్పుకున్నావు. నేను వెళ్ళి శివుడి దగ్గర చెప్పాను తపస్సులో విజయం పొందాను అని. అప్పుడు శివుడు, పొందితే పొందావు, విష్ణువుకి చెప్పొద్దంటాడేమిటో. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళా. ఆయన అంతే, నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పకన్నాడు. కానీ నీ గురించి వాడికి తెలియదు, నువ్వు వినయం కలిగిన వాడివి. అందుకే వాళ్ళల్లా కాకుండా నా పాదసేవ చేసావు, నా గొప్పతనాన్ని కీర్తించావు. నా గొప్పతనాన్ని కీర్తించిన వాడివి కనుక నువ్వు నా శిష్యుల్లో ప్రథముడివి. నా శిష్యుల్లో ప్రథముడు అన్నాడు ఏకంగానే ఇలా పలికి. ఆ తర్వాత అలా పలుకుతాడు కానండి, హరినామస్మరణ మాత్రం విడవడండి. అందుకే తట్టుకుంటున్నాడు ఆయన. ఆయన గొప్పతనం ఏంటో తెలుసా, ఓ పక్కన హరిని శిష్యుడా అంటాడు, ఆయన సేవలు చేస్తే చేయించుకుంటాడు, కానీ ఓం నమో నారాయణ 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 ఇది మాత్రం విడవడట. అంత అలవాటు అయిపోయింది ఆయనకి. నర నరాలలో నారాయణ అనే నామం జీర్ణించుకుపోయింది. నిత్యం నారాయణ స్మరణం చేసేవాడు ఒకవేళ అహంకరించినా మధ్యలో అందులోంచి బయటకు వస్తాడు, అజ్ఞానంలోంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం అహంకారం తగ్గించుకొని దాంతోపాటుగా ఎంత కాదనుకున్నా ఆయన మహాత్ముడు కదా, తపస్సు చేసినవాడే కదా. నారాయణ నీ దయన మీద ఉంటే ఈ తపస్సు చేయడం పెద్ద కష్టం కాదు, మన్మధుడు చేయించడం పెద్ద కష్టం కాదు. అన్నిటికీ మించి నీ వంటి వాడు ఏది, నేను పూజించే నా దైవం అనుకున్నవాడే నాకు శిష్యుడు కూడా అవడం వల్ల ఇంకా బాగా తపస్సు బాగా చేయగలిగాను అని విష్ణువునుకు నమస్కారం చేసుకుని నారాయణ అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. లోపల కొంచెం అనుమానం అన్నమాట ఆయనకి. ఏమని, ఈ నారాయణుడు నా దైవమేనా, లేక అంతగా గొప్ప మహిమ లేని సర్వాంతర్యామి కానివాడా, నాకు పాదపూజ చేశాడంటే నా శక్తిని అంగీకరించిన వాడేమో, కానీ అంతలోనే నేను నారాయణ అనకుండా ఉండలేకపోతున్నాను అన్నప్పుడు ఏదో ఆనందం కలుగుతోంది. నారాయణ అన్నప్పుడల్లా మానసికమైన ఆనందం కలుగుతోందంటే ఈయన నన్ను గౌరవిస్తున్నప్పటికీ నా దైవమేమో అనిపిస్తోంది, ఏ పొట్లో ఏ పోముందో అనుకున్నట్టు ఆయన. ఇలాంటి డోలాందోళిత మనస్కుడే బయలుదేరాడు. ఆయన అలా వెళ్ళగానే వెంటనే పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరి, చూసావు కదా మీ శిష్యుడి యొక్క నిర్వాహకం, అందుకే నీ దగ్గరికి కావాలని రెచ్చగొట్టి పంపాను. విష్ణువుతో ఈ మాట చెప్పొద్దు చెప్పొద్దు అంటే కావాలని చెప్పడానికి నీ దగ్గరికి వస్తాడు, వస్తే నువ్వు ఆయనకి తగిన శాస్తి చేస్తావు, అందుకే నీ దగ్గరికి పంపాను. ఒక అపూర్వమైన మాయను సృష్టించి ఈ నారదుని గర్వం సర్వనాశనం చేసి మళ్ళీ అతన్ని ఉత్తముణ్ణి చెయ్యి, అతని వల్ల శివతత్వం లోకంలో ప్రచారం అవ్వాలి, ఏం చేస్తావో చెయ్యి, వాడిని బొట్లో వెయ్యి అన్నట్ట. అలాగే అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు నారదుని ఎలా వెళ్ళగానే నారదుడు వెడుతున్న మార్గంలో హఠాత్తుగా శ్రీమన్నారాయణ మాయ వల్ల, వైష్ణవ మాయ వల్ల ఒక మహానగరం నిర్మాణం అయిపోయింది. ఆకాశ మార్గంలో నారదుడు నారాయణ అనుకుంటూ వెడుతున్నాడు, దారిలో ఒక గొప్ప నగరాన్ని శ్రీహరి సృష్టించాడు. వైష్ణవ మాయ వల్ల ఏర్పడిన ఒక గొప్ప నగరం. ఏమి నగరం అండి అది? స్వలోకాదధికం రమ్యం నానా వస్తు విరాజితం శతయోజన విస్తారం అద్భుతం సుమనోహరం. 100 యోజనముల వైశాల్యంతో ఉంది. యోజనం అంటే 8 మైళ్ళు, 100 యోజనములంటే 800 × 800 చదరపు మైళ్ళట. 800 మైళ్ళు పొడవు, 800 మైళ్ళు వెడల్పు. అంటే ఏమిటి, దానికి చతురస్రం అంటారు. చతురస్రంలో పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి. అందుకే దానికి వైశాల్యమునకు ఎస్ స్క్వేర్ అనేది సూత్రం అన్నమాట. ఎస్ స్క్వేర్ అంటే ఎస్ ఇంటూ ఎస్, సైడ్ ఇంటూ సైడ్, భుజము ఇంటూ భుజం తెలుగులో చెప్పాలంటే. ఈ విధంగా చతురస్రాకారం యొక్క వైశాల్యము ఎస్ ఇంటూ ఎస్ కనుక 800 × 800 వెరసి ఎంత అవుతుందన్నమాట, 640,000 చదరపు మైళ్ళు అని అనుకుంటున్నాను. నాకు సరిగ్గా లెక్కలు రావు, 8 ఇంటికి వెళ్ళాక చూసుకోండి. మహావైశాల్యం మొత్తం మీద 800 × 800 square miles అంతటి నగరం ఆకాశంలో ప్రత్యక్షమయ్యింది. స్వర్గలోకం కంటే అద్భుతంగా ఉన్నది, కైలాసం కంటే, వైకుంఠం కంటే ఆశ్చర్యకరంగా ఉంది. తన లోకం కంటే అందంగా, వైకుంఠం కంటే ఎక్కువ అందంగా ఆ లోకాన్ని తీర్చిదిద్దాడు శ్రీహరి. ఆ నగరంలో వీధులు ఉన్నాయట. సాధుద్వార కవాటపుడ్యవలభీ స్తంభార్గళాగేహళీ వీధీ వేధి గవాట చత్వర రథావేశ్వ ప్రగాఢ ప్రపాస ఉదాట్టాలక సాలహర్మ్య విశిక సౌపాన సంస్థానములు శ్రీధుర్య స్థితి నొప్పు కాంచనమణి స్నిగ్ధంబులై అప్పురిన్. విశాలమైన వీధులు, ఒక్కొక్క వీధిలో ఒక్క పర్యాయం 8 నుంచి 10 ఏనుగులు పక్కపక్క నుండి పరిగెత్తగలం నడవడం కాదు. ఏనుగులు పరిగెడుతుంటే కొంచెం అడ్డదడ్డంగా కదులుతాయి కదా, అయినా 10-8 ఏనుగులు ఒకే వీధిలో పరిగెత్తే అంత విశాలమైన వీధులు ఉన్నాయట. ఆ రోజుల్లోనే ప్రణాళికతో కట్టారు. ఇరుకిరుకు సందులైతే ఆటోలు కూడా రావు, వర్షం వస్తే నీళ్లు లోపలికి వస్తాయి. అందుకని ఏం చేశారనమాట, విశాలమైన వీధులు, ఎత్తుగా ఉన్నటువంటి దెబ్బల మీద కట్టబడిన భవనాలు, నీళ్లు లోపల నుంచి బయటికి ప్రవహించడానికి మురుగు కాలువలు, లోపలికి నీళ్లు వెళ్ళడానికి కావలసినటువంటి ఏర్పాట్లు, మంచి మంచి భవనాలు, భవనాలకు చుట్టూత బంగారంతో తయారు చేయబడినటువంటి కాంపౌండ్ వాల్స్, కోట గోడలు కూడా బంగారంతో కట్టారట. ఆ నగరంలో భవనాలు ఎత్తుగా ఉన్నాయి, భవనాల చుట్టూ ఉన్నటువంటి ప్రాకారములు కూడా బంగారమే. కాంపౌండ్ వాల్ గట్టిగా ఇటుకలతో కడితేనే రాత్రికి రాత్రి 4 ఇటుకలు పట్టుకుపోతున్నారు ఈ మధ్యన పీకి. ఆ మధ్యన పాపం మా ఇంటి పక్కన ఒక ఆయన గోడ కట్టుకుంటే గోడలో తెల్లారేసరికి 1 ఇటుకలు లేవు. రామచంద్ర ప్రభు ఈ కాంపౌండ్ వాల్ యొక్క ఇటుకలు పట్టుకుపోతుంటే చివరికి వాటిని స్ట్రాంగ్గా కాంక్రీట్తో కట్టించవలసి వచ్చింది. ఇంకా కాంక్రీట్ అయితే ఎత్తుకుపోవడానికి వీల్లేదని. కానీ ఆ రోజుల్లో శ్రీమన్నారాయణుడు తన మాయతో నిర్మించినటువంటి ఆ మందిరాలలో, ఆ నగరంలో ఉన్న భవనాల చుట్టూ ఉన్నటువంటి గోడలు కూడా బంగారమే. మళ్ళీ వాటికి కాంచనమణి స్నిగ్ధములు, బంగారము, బంగారానికి మణులు అద్దారట. బంగారంతో గోడ కట్టారు, ఆ గోడలకు నవరత్నాలు తాపడం చేశారు. ఇక భవనాలు ఉన్నాయి, 100 అంతస్తులు, 200 అంతస్తులు, 300 అంతస్తులు అనమాట. ఒక అంతస్తులోంచి మరొక అంతస్తులోకి వెళ్ళడానికేమో ఆ రోజుల్లో కూడా లిఫ్టులు ఉన్నాయి, తాడుతో ఇలా లాగితే తొట్టులో కూర్చుంటే తొట్టి పైకి వెళ్ళిపోతుందట. ఇప్పుడు మనం చూసారు లిఫ్ట్ ఎక్కితే కరెంటు మీటర్ నొక్కగానే పైకి వెళ్ళిపోతాయి. కానీ కాలుష్యం లేకుండా ఒక తాడు తయారు చేసి ఆ తాడుకి పక్కన ఒక మంచి తొట్టి పెట్టారు. ఈ తొట్టిలో కూర్చుని ఈ చక్రం తిప్పితే ఈ తాడు అలా తొట్టిని పైకి పట్టుకుపోతుంది, తొట్టులో నుంచి పైకి ఎక్కేయచ్చు అనమాట. అలా అంతస్తుల భవనాలు పైకి ఎక్కడానికి కావలసినటువంటి లిఫ్టులు ఏర్పాటు చేయబడ్డాయి. ఇదొక భవనం ఉంది. ఈ భవనంలో కూడా ఆ భవనంలోకి వెళ్ళాలంటే మళ్ళీ కిందకి దిగడం, ఆ భవనంలోకి వెళ్ళడం ఇబ్బంది. అందుకని ఈ బిల్డింగ్లోని ఈ అంతస్తు నుంచి ఆ బిల్డింగ్లోని ఆ అంతస్తులోకి రెండింటికి హౌరా బ్రిడ్జి లాంటి బ్రిడ్జీలు పెట్టారట. ఈ బ్రిడ్జీలు వెనక్కి తీసేసుకోవచ్చు ఈ వంతెన, లేదా వేసుకోవచ్చు. ఇందులో ఉన్న అమ్మాయికి, అందులో ఉన్నటువంటి అబ్బాయికి ఏమన్నా మాట్లాడుకోవాలనిపిస్తే ఈ బ్రిడ్జీలు దింపేసుకుని కబురు చెప్పుకుని కాసేపు హాయ్ అనుకుని కాస్త కాఫీలు తాగి ముచ్చట్లాంటి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇలా ఎవరికి కావలసిన సౌకర్యాలు అవన్నీ అందులో ఉన్నాయి. ఇంకా నగరం 4 రకాలైనటువంటి జాతుల వాళ్లతో, వర్ణములతో ఉన్నది. నర నారీ విహారాఢ్యం, నరులు నారులు హాయిగా తిరుగుతున్నారు. చతుర్వర్ణాకులం పరం, చాతుర్వర్ణముల వాళ్ళు అందులో ఐకమత్యంతో తిరుగుతున్నారు. ఆ నగరంలో ఎక్కడ చూసినా సంపదలు, ప్రకృతి శోభ కనపడుతున్నాయి. మంచి సరోవరాలు, సరోవరాల్లో ఉన్నటువంటి పద్మాలు, తెల్లతామరలు, ఎర్రతామరలు, కలువు పువ్వులు, ఈ కలువు పువ్వుల మీద ఝంకారం చేస్తూ తిరుగుతున్న తుమ్మెదల యొక్క ఝంకారాలు, మళ్ళీ వీటితో పాటుగా ఆ సరోవరాల చుట్టూ తిరుగుతున్న కోకిలలు మొదలైనటువంటి పక్షుల కిలకిలారావాలు, కొంగలు, చక్రవాక పక్షులు, హంసలు, ఇవి కూడా అక్కడ తిరుగుతూనే ఉన్నాయి. ఈ పక్షులతో, చెరువులతో, మంచి దిగుడు బావులతో, ఉద్యానవనాలతో, అనేక రకాలైనటువంటి ప్రకృతికి సంబంధించిన శోభలతో ఉప్పారుతోంది, అలరారుతోంది, ప్రకాశించిపోతోంది అనగరం. సంపదలు ఉన్నాయి, ప్రకృతి శోభ ఉన్నది, సంగీతం పాడేటటువంటి స్త్రీలు అప్పుడప్పుడు గానం చేస్తున్నారు, అక్కడ భార్యాభర్తలు భక్తితోటి ఆ నగరంలో ఉన్న ఆలయాలకు వెళ్ళి ప్రవచనాలు వింటున్నారు, అర్చనలు చేస్తున్నారు. ఆ నగరాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో నారదుడికి అర్థం కాలేదు. అసలు ఎప్పుడు ఈ నగరమే చూడలేదే, పుట్టాను, ఎన్నెన్నో ప్రదేశాల్లో నా పాదం మెట్టాను, పుట్టాను పాదం మెట్టాను, తపస్సు చేపట్టాను, కానీ ఈ నగరం ఎంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఏదో గుంటూరు చూశాను, విజయవాడ చూశాను, ఏలూరు చూశాను, నెల్లూరు చూశాను, మధ్యలో ఈ కొత్తగా ఆకాశ నగరం ఎక్కడి నుంచి వచ్చిందో అనుకుంటూ ఉండగా కొంతమంది, ఓహో నారద మహర్షులు వారు మన నగరానికి వచ్చారండి అని నమస్కరించగానే, ఈ ఊరి పేరు ఏమిటండి అని అడిగారు. అదేమిటి నారద మహర్షి, ఊరి పేరు అప్పుడే మర్చిపోయారా, ఈ మధ్యన మీరు తపస్సుకి వెళ్ళి వచ్చాక జ్ఞానం ఎక్కువైపోయినట్టుందిరండి, వైరాగ్యం వల్ల మర్చిపోయినట్టున్నారండి, ఇది శీలపురం అండి, మీరు ఎన్నోసార్లు వచ్చారు మర్చిపోయారేమో, మీ శీలం వల్ల ఈ నగరానికి పవిత్రత వస్తుంది, నా పాదం పెట్టడం వల్ల శీలపురం ఇంకా శీలపురం అయ్యిందని మీరే అన్నారు అని అక్కడున్న కొంతమంది పౌరులు అన్నారు. ఇప్పుడు నారదుడు కొంచెం బుర్రగొక్కుని, శీలపురమా, ఇక్కడికి నేను అడుగు పెట్టానా, శీలపురంలోకి అడుగు పెట్టి నా వల్ల శీలపురానికి శీలం వస్తుందని ఆశీర్వదించానా, ఏం గుర్తుకు రావట్లేదబ్బా, నెత్తి మీద ఎవడన్నా శీల దిగ్గొట్టాడా ఏమిటి అని అనుమానం వచ్చింది ఆయనకి. బహుశా తపస్సు చేయటంలో నా మనస్సును నేనే మర్చిపోయి ఉంటాను, ఇంద్రియ నిగ్రహంతో ఎక్కువ కాలం తపస్సు చేసిన వాడికి లౌకిక ప్రపంచం తెలియదట, అందుకే ఈ లోకాన్ని మర్చిపోయి ఉంటాను, అయినా ఎన్ని లోకాలు తిరుగుతున్నాను నేను, ఇన్ని లోకాల్లో ఇదో మా లోకం, నిజంగా మా లోకమే, మా అంటే లక్ష్మి, లక్ష్మీదేవిని అక్కడికి పంపించి ఓ లోకాన్ని సృష్టించాడు విష్ణువు, పాపం ఈయనకి తెలియక ఏదేదో మా లోకం అనుకున్నాడు. ఇంతకీ ఈ నగరానికి రాజుగారు ఎవరున్నాయనా అన్నట్ట, మీ శిష్యుడే, మీరు ఆ మధ్యన అష్టాక్షరీ మంత్రం ఇచ్చారు చూడండి, ఆయనే ఈ నగరానికి ప్రభు అనగానే, ఓ నాయనో నేను అష్టాక్షరీ మంత్రములు కూడా ఇచ్చానన్నమాట, ఆయన ఎంతోమందికి బోధలు చేస్తూ ఉంటాను, నా దగ్గర మంత్రం పొందినవాడు ఎవడో, ఇంతకీ మీ రాజుగారి పేరు ఏమిటో చెప్పండి రా బాబు అన్నాడు ఆయన. మా నగరము రాజుగారి పేరు తత్ర రాజా శీలనిధి, ఇది శీలపురం, రాజుగారు శీలనిధి, శీలమునకు నిధి, మీరే పేరెట్టారు మా రాజుగారికి, ఐశ్వర్య సమన్వితుడు, ఆయన చాలా గొప్పవాడండి, మీ భక్తుడండి అనగానే, ఓహో ఈ శీలనిధి అనే పేరు కూడా నేనే ఇచ్చానమాట, నగరం శీలపురం, నేనేమో ఈ నగరాన్ని దీవించాంట, రాజుగారు శీలనిధి అట, నగరం అత్యద్భుతంగా ఉంది, వైకుంఠం కంటే కూడా మనోహరంగా కనపడుతున్నది, ఎక్కడ చూసినా సంపదలే కనపడుతున్నాయి, అలాగని సంపదలున్న వాళ్ళ దగ్గర అహంకారం ఉంటుంది కదా అనుకుందామా అంటే, వీళ్ళ దగ్గర అహంకారం లేదు, వినయంగా నమస్కరిస్తున్నారు, పైగా రాజుగారు నా శిష్యుట, ఒక్కసారి రాజుగారు చూస్తే పోలేదా అనిపించింది అనుకుని, మీ రాజుగారి భవనం ఎక్కడుంది అంటే, అన్ని భవనాలు చాలా గొప్పవేనండి, ఇక్కడ ఈ ఊళ్ళో అన్ని భవనాలు సంపదతో కూడినవే, ఏ భవనం చూసినా బంగారంతో కనపడతాయి, కానీ బంగారంతో పాటు కేవలం వజ్రాలు వైడూర్యములే తాపడం చేయబడిన విశాల భవనం ఈ నగరం మధ్యలో ఉంది, ఆ మధ్యలో ఉన్న భవనం మా రాజుగారు శీలనిధి గారి యొక్క భవనం, అక్కడికి మీరు వెళితే మిమ్మల్ని ఆయన నెత్తి మీద పెట్టుకు పూజిస్తాడు అనగానే, అలాగా ఇంతకీ మీ రాజుగారికి పిల్లలు ఉన్నారా అన్నాడు మళ్ళీ ఈయన. బలెవరు నారదుల వారు, మీరు ఒకప్పుడు మా రాజుగారిని ఆశీర్వదించారుగా, లక్ష్మీదేవి లాంటి కూతుర్నికి పుడుతుందని, అందుకే మా రాజుగారికి ఒక్కతే కూతురు, ఆవిడకి శ్రీమతి అని పేరెట్టాడు, ఆ శ్రీమతి రాజుగారికి గొప్ప బహుమతి, అటువంటి సుందరి ఉండదు ఆవిడ, ఈ మధ్యనే యుక్త వయస్కురాలయ్యింది, పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు మా రాజుగారు, సమయానికి వచ్చారు, మా రాజుగారికి మంచి అల్లుడు ఎవరో ఏమిటో దీవించుకోండి, మా రాజుగారు మంచి తాంబూలం కూడా ఇస్తారు అనగానే ఈయన మహావేగంగా లోపలికి వెళ్ళాడు. ఆ నగరం అంతా తిరగ్గా తిరగ్గా ఒక చోట అమూల్యమైనటువంటి రాజుగారి భవనం కనపడింది. ఆ భవనం లోపల గడబోతుంటే కాపల వాళ్ళంతా నమస్కరించారు, నారదులు వారు వచ్చారు, ఇంకేముంది మన రాజుగారి కూతురు పెళ్లి సమస్య తప్పినట్టే అన్నారట. రాజుగారికి ఒక్కతే కూతురు, ఈ కూతురికి మంచి వరుడు ఎక్కడ దొరుకుతాడా అని మేమందరం అనుకుంటున్నాం, సమయానికి నారదులు వారు వచ్చారు, గురువుగారు తలుచుకుంటే మంచి వరుడు దొరకడం పెద్ద ఆశ్చర్యమే ఉంది అనుకుని, మహాత్మా మీరు వచ్చారు, మా రాజుగారి కుమార్తె యొక్క వరుడి సమస్య తీరిపోయింది, వెళ్ళి దీవించండి అనగానే ఎంత మంచివాళ్ళురా వీరు, వినయవంతులు వీరు, రాగానే నన్ను గుర్తించి నమస్కరిస్తున్నారు. అందరికీ నేను బాగా ప్రసిద్ధికి ఎక్కినవాడిని అనమాట, అందరికీ నేను పరిచయం అనమాట అనుకున్నాడు. ఏమోలో ఈ మధ్యన ఏ ఛానల్లో చూసినా నేనే కనపడుతున్నాను కదా, అందువల్ల నన్ను గుర్తుపట్టేశారేమో అని అందరినీ అలా దీవించుకుంటూ వెళ్ళిపోయాడు.